వాక్యాన్ని క్రమముగాను లోతుగాను ధ్యానం చేయటం. దయచేసి తప్పకుండా బైబిల్తో పాటు నోట్స్ కూడా కలిగి వాక్య ధ్యానంలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తున్నా. ఎవరినైనా ఈ వారు మీరు కలుసుకొని ఈ పరిచర్యను పరిచయం చేస్తుంటే వారిని కూడా ఈ ఉదయకాల ఆరాధనకు ఆహ్వానించాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తే అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీజ్రీల ఒఫ్రాలో ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మహోన్నతుడివని, సర్వోన్నతుడివని, సర్వసృష్టికర్తవని ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. అంత గొప్ప దేవుడైన మీరు మా మధ్య ఉంటానన్న వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా మధ్యకు మరొకసారి ప్రభువా మీ సన్నిధిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం వచ్చిన ప్రియులందరినీ మీరు దర్శించండి. అలాగే మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తా ఉన్న ఫార్మా సహవాసం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరమైన రీతిలో ఈ సహవాసం మీరు కట్టారు. ఫార్మా కంపెనీస్ లో వేల కొలదిగా ఉన్న వారికి దీవెనకరంగా ఈ సహవాసాన్ని మీరు మార్చండి. మాతో ఆయన మిమ్మల్ని మీరు బయలుపరుచుకుంటూ లోతైన అవగాహనలోకి నడిపిస్తూ మీ పేర్లను అధ్యయనం చేయడానికి మాకు సహాయం చేస్తూ మీ గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకే పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొకసారి ఆత్మదేవ అర్థం చేసుకోవడానికి మరుదయాన్ని తెరవండి. ఆయన మంచి అవగాహనతో మిమ్మల్ని బాగుగా అర్థం చేసుకుని మా జీవితాలను మార్చుకోవడానికి మాకు సహాయం చేయండి. చదవబడ్డ లేఖన భాగంలో నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ సమయాన్ని, ఈ దినమును దీవెనకరంగా మాకు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం దేవుని పేర్లను అధ్యయనం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా గత వారం యెహోవా యీరే, చూచుచున్న దేవుడు, మనం ధ్యానం చేశాం. దేవుడు చూచుకొనును. కాబట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా ఇవ్వడానికి ఆయన మోరియా పర్వతం మీద వెళ్ళినప్పుడు అబ్రహాము దేవుని కొరకు కలిగి ఉన్న అవగాహన. కాబట్టి దేవుడు, మనం గత ధ్యానంలో నుంచి చూచుచున్న దేవుడు అన్న మాట దగ్గర మన అవసరాలు, ఇబ్బందులు, కష్టాలు, మన అవసరతలు అన్ని ఆయనే చూసుకుంటాడు అని సహజంగా మనం అనుకుంటాం. కాంటెక్స్ట్ ని బట్టి అర్థం చేసుకుంటే పరీక్షించే దేవుడు సందర్భం ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును ఇస్సా దేవుడు పరిశోధించాడు. ఇస్సాకును అర్పణగా అర్పించమన్నాడు. కాబట్టి దేవుడు చుచ్చున్న దేవుడు అన్న మాట దగ్గర ముందు ఆయన పరీక్షిస్తున్నాడు. మనం నిలిస్తే తప్పకుండా మన విశ్వాసానికి ఆ ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా, మన అవసరతలు, మన కష్టాలు, మన కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నట్టుగా ఆ మాట తీసుకోవడం కాదు. కానీ ఖచ్చితంగా ఆయన చూసుకునే దేవుడే. ఆయన బాహు తక్కువేం కాదు. ఆయన శక్తి సామర్థ్యాలు తక్కువేం కాదు. కానీ మనం అబ్రహాము ఆ పేరు పెట్టినప్పుడు, అబ్రహాం ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేర్లో నుంచి మనం చాలా విషయాలు, యెహోవా ఈరే అన్న పేర్లో నుంచి, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, ఆయన ఇచ్చే దేవుడు, కానీ ముందుగా పరీక్షిస్తాడు, పరీక్షలు నిలిచిన వారికి తప్పకుండా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు, వాగ్దానాలు ఇస్తాడు. అబ్రహాము ఇస్సాకును అర్పణగా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చిన తర్వాత ఆయన ఎంతగా దీవించాడో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో కూడా ఆది కాండ 22వ అధ్యాయంలో మనం చూసాం. ఈరోజు దాంట్లో కొనసాగింపుగా మనం యెహోవా అన్న పేరు మీద ఆ సిరీస్ని స్టడీ చేస్తున్నాం. యెహోవా అన్న పేరుకి ఉన్న దేవుడు, దాన్ని మనం ఉన్నవాడు అయాం అని పరిచయం అయ్యాడు. ఉన్నవాడు అంటే ఎప్పటికీ ఉంటాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏకరీతిగా ఉండువాడు. మోషేకి ఆయన బయలుపరుచుకున్నప్పుడు నీ పేరేంటయ్యా అంటే ఉన్నవాడును అన్నాడు. అయాం, యెహోవా, లార్డ్ అని ట్రాన్స్లేట్ చేయబడ్డాయి, వాటిని చూడగలిగాం. గత వారం యెహోవా ఈరే అన్న పేరుని మనం ధ్యానం చేయగలిగాం. చదివిన ఈ లేఖన భాగంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో గిద్యోను దేవునికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు, ఏమని అర్థం చేసుకుని పేరు పెడుతున్నాడు? అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. దీన్ని యెహోవా షాలోం అంటారు. మూల భాషలో యెహోవా షాలోం, సమాధానకర్త, షాలోం. కాబట్టి మన దేవుడు ఆయన యెహోవా షాలోముగా లేదా యెహోవా షాలోముగా ప్రత్యక్షమయ్యాడు గిద్యోనుకు. సమాధానకర్తగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఆ పేరు గిద్యోను ఎందుకు పెట్టాడు, గిద్యోనుకు దేవుడు ఎలా అర్థమయ్యాడు అన్నది ఇక్కడ కాంటెక్చువల్గా అర్థం చేసుకోవటం మొదటిగా ప్రయోజనకరం. మిగతా వాక్యాల్లో ఎక్కడెక్కడ సమాధానకర్త అని రాయబడిందో మనం కూడా స్టడీ చేయొచ్చు. ముఖ్యంగా కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గిద్యోనుకు ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఆయన సమాధానకర్త షాలోం అని పేరు పెట్టాడు. ఏమర్థమయ్యాడు దేవుడు, ఎలా అర్థమయ్యాడు దేవుడు, అది మనం అర్థం చేసుకోవటం మంచిది. మనం పై వచనాలు చదివితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం నుంచి మనం చదివితే 6వ అధ్యాయము ప్రారంభ వచనం ఇలా రాయబడింది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అసలుకి ఈ వచనానికి, ఈ అధ్యాయంలో రాయబడ్డ మాటలకి, గిద్యోను దేవునికి పెట్టిన పేరుకి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది, చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. ఆయనేమో యెహోవా సమాధానకర్త, యెహోవా షాలోం అని పేరు పెట్టాడు. 6వ అధ్యాయం ప్రారంభోచనం ఏమంటుందంటే దేవుడు వారికి వ్యతిరేకంగా ఉన్నాడు, దేవుడు వారిని శత్రువులకు అప్పగించేశాడు. సమాధానకర్త అని ఎప్పుడు అర్థమయ్యాడంటే దేవుడు కోపగించుకొని వారిని శత్రువుల చేతులకు అప్పగించడం, 7 ఏండ్లు 7 సంవత్సరాలు మిద్యానీయుల చెరలోకి, మిద్యానీయుల అధికారం కిందకి ఇస్రాయేల్ దేవుడు పంపించేశాడు. అది 6వ అధ్యాయం యొక్క సందర్భం. అందులో నుంచి పాఠాలు గిద్యోను నేర్చుకున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడో సరిగ్గా అర్థం చేసుకున్నాడు. మనం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాలు కూడా చదవాలి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాలు కూడా చదవాలి. 18, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినాలన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలి పడుచు ఉండుట వలన తమ క్రియలలోని తమ మూర్ఖ ప్రవర్తనలోని దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా. పిల్లరా, ఈ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం ఇశ్రాయేలు చరిత్ర మనకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే వారికి సంభవించిన ఈ సంఘటనలు మనకి గుణపాఠాలు, మనకి హెచ్చరికలు. మనం మూలాలకు వెళ్ళి అర్థం చేసుకుంటే దేవుడు సమాధానకర్త. దేవుడు ఇక్కడ రాయబడ్డ మాట 18వ వచనంలో వారికి న్యాయాధిపతులు పుట్టించాడట. న్యాయాధిపతిని పుట్టించడం మాత్రమే కాక 3వ వచనంలో రాయబడింది, వారి కొరకు న్యాయాధిపతిని పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినాలన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించాను. దేవుడు తోడుగా ఉండే దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, గాడ్ ఈజ్ విత్ అస్. ఆయన మనతో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, తోడుగా ఉండే దేవుడు, సహాయకుడు. ఈ మాటలు ఎరుగుదు, ఈ మాటలు ఎరుగుదు. అంత మాత్రమే కాక ఇక్కడ రాయబడుతున్న ఇంకొక మాట ఏంటంటే దేవుడు కోపగించే దేవుడు కూడా. ఎప్పుడు? ఎప్పుడు? 20వ వచనం మాట రాయబడి, కాబట్టి యెహోవా కోపాగ్ని, కోపం కాదు అగ్ని వంటి కోపం, కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా, ఇశ్రాయేలు మీద మండగా. దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సంరక్షిస్తాడు, ప్రేమిస్తాడు. ఈ మాటలు బాగుంటాయి. ఇప్పుడు పాడిన పాటలో కూడా ఎన్ని దీవుని ఇస్తాడో, ఎంత ఆశీర్వదిస్తాడో అది రాసిన పాట కదా. ఎక్కువ ఆ పాటలే మనం వింటాం, దీవెనలు ఆశీర్వాదాలు. నిజమే, దేవుడు ప్రేమించేవాడు, దీవించేవాడు, కాపాడేవాడు, తోడుగా ఉండేవాడు. కానీ మనం పాత్రలుగా ఉండాలి. ఆ పాత్రలుగా ఉన్నా సరే అక్కడ మళ్ళా దేవుడు ప్రేమించేవాడు, దీవించేవాడు, తోడుగా ఉండేవాడు అనకూడదు. మనం పాత్రలుగా ఉంటే దేవుడు అపారమైన ప్రేమ మనం చూడగలం. అపాత్రలుగా ఉంటే, విరోధులుగా ఉంటే, శత్రువులుగా ఉంటే, మాట వినకపోతే, తిరుగుబాటు చేస్తే దేవుడు కోపగించుకునేవాడు, ఉగ్రతను కుమరించేవాడు, శత్రువులకు అప్పగించేవాడు, బుద్ధి చెప్పేవాడు. ఆ మాటలు చాలా స్పష్టంగా న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో సుమారు 7 సార్లు ఈ మాటలు రాయబడ్డాయి. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. శత్రువుల చేతిలోంచి బయటకు వచ్చారు. చాలా త్వరగా దేవుణ్ణి మర్చిపోయి మరలా విగ్రహాల వైపు తిరిగిపోయారు. విగ్రహాల వైపు తిరిగిపోయారు. 2:18 మాట చూస్తున్నాం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి, సంతాపపడి అన్న మాట దగ్గర శత్రువులకు అప్పగించింది ఆయనేగా, ఆయనే ఆయనే. పైన 16 కూడా ఆ మాట రాయబడుతుంది. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుంచి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో విభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా, 15 కూడా మాట రాయబడింది, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగేను. యెహోవా షాలోం, సమాధానకర్త యగు దేవుడు అని మనం మాట్లాడుకుంటున్నాం, గాని ఆయన సమాధానకర్త అంటే అర్థం ఏంటి? గాడ్ ఈజ్ పీస్ మేకర్. చాలా నెమ్మదినిస్తాడు, చాలా సమాధానం ఇస్తాడు, తొందరలు ఏమీ లేకుండా చేస్తాడు, కలవరం ఏమీ లేకుండా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథం 7:14 అట్లాగే 9 ఆయన పేరు పెట్టినప్పుడు ఏమని పేరు పెట్టారు? సమాధానకర్తయగు అధిపతి అని పేరు. అవును, యేసుక్రీస్తు ప్రభు ఆయన పేరు కూడా సమాధానకర్త. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానానికి రాజు. షాలేము రాజు. అవును, ఆ మాటలు బాగా నచ్చాయి. కానీ ఆ మాటలకు ముందు రాయబడిన మాట ఏంటంటే, ఆయన శత్రువు అయ్యాడు, ఆయన శత్రువులు చేతికి అప్పగించాడు, ఆయన వారికి విరోధి అయ్యాడు. దేవుడు ఎవరి జీవితంలో సమాధానకర్తగా ఉంటాడు? దేవుడు ఎవరి జీవితంలో శత్రువుగా ఉంటాడు? రెండు అర్థం కావాలి. మూలాలకు వెళ్తే ఆది కాండం మనకేమని సాక్ష్యం ఇస్తుందంటే, దేవుడు వారితో, వారికి తోడుగా ఉన్నాడు. ఎక్కడ? ఏదేనులో. ప్రతి చల్లపూట వారితో మాట్లాడడానికి, సంచరించడానికి వస్తున్నాడు. దేవుడు వారితో నడుస్తున్నాడు, ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కదా. ఎందుకయ్యా నువ్వు మనుషులు చేశావంటే ఒకటే సమాధానం, ఆయన ప్రేమయ్య అయిన దేవుడు. ప్రేమ పంచుకోవాలి, ఎవరితో పంచుకోవాలి? కాబట్టి దేవుడు మన స్వరూపమందు మన పొరుగు చొప్పున నరులను చేద్దాం అనుకున్నాడు, చేశాడు. ఆదామును చేశాడు. ఆదాము అడక్కపోయినా ఆదాము కొరకు సాటి అయిన సహాయం, తోడు అవన్ చేశాడు. దేవుడు వారి తోడు ఉంటున్నాడు. అది కాను 3 మాట చదువుతాం. ఆదికాండం 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన స్వరం విని. దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ తోడుగా ఉన్నాడు. బాగుంది. 3 వడొచ్చాడు. ఎవరు? మనందరూ ఉమ్మడి శత్రువు, ఉమ్మడి శత్రువు. వాడు వచ్చాడు, వాడు మాయ మాటలు చెప్పాడు, వీళ్ళకి బుర్ర పనిచేయలేదు, మోసపోయారు. మోసపోయిన తర్వాత కూడా దేవుడు వచ్చాడు, తెలిసి కూడా దేవుడు వచ్చాడు. ఎక్కడున్నారు? దాక్కున్నాం. తిన్నారా? తినలా. తినలా. నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను. స్త్రీది తప్పు, స్త్రీనిచ్చిన నీది తప్పు. తలతిక్క సమాధానాలు, అడ్డగోలు సమాధానాలు. తప్పయింది, మీ మాట వినలేదు, మేము మోసపోయాము, కనికరపడండి అన్న మాట రాలా, కనికరపడండి అన్న మాట రాలా. చేసిందేమో తప్పు, క్షమాపణ అడిగే పరిస్థితి లేదు, ఒప్పుకునే యథార్థత లేదు. కాబట్టి దేవుడు నెట్టేశాడు. ఏదేం తోటలోంచి మెడబొట్టుకుని బయటికి గెంటేసి వస్తే కాళ్ళు చేతి విరగొడతారు అన్నట్టుగా అగ్ని జ్వాలలను, ఖడ్గ జ్వాలలను, దేవదూతలను ఏదేం తోటకి కాపలో పెట్టాడు. చాలా ప్రేమ కలిగిన దేవుడు 3వ అధ్యాయంలో ఆదామును శపించాడు, అవ్వను శపించాడు, నేలను శపించాడు. మనం 2 అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ అర్థం కావాలి, ఆయన రోషం అర్థం కావాలి. ఆయన సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు. ఏం చేసినా న్యాయం చేస్తాడు. ఆది కాండంలో దేవునితో ఉన్న మానవుడు, మానవులకి తోడుగా ఉన్న దేవుడు వారికి శత్రువు అయిపోయాడు. వాళ్ళ మీద కోపగించుకున్నాడు. మీ ముఖం నాకు చూపించొద్దు పొండి అన్నాడు, పొండి అన్నాడు అన్నాడు. కాని 3వ అధ్యాయం 15వ వచనం ఏం సాక్ష్యం ఇస్తుందంటే, ఆ స్త్రీ సంతానముగా దేవుని కుమారుని యొక్క రాకడ ద్వారా ఈ వైరం, ఈ ఎడబాటు, ఈ ఎడబాటు, దైవ మానవుల ఎడబాటుకు పరిష్కారంగా, సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభుని వాగ్దానం చేశాడు. ప్రేమ కనబడుతుంది, కోపం కనబడుతుంది, రెండూ అర్థం కావాలి. దేవుణ్ణి మనసు లేని మిషన్లా చూడకూడదు. మనసున్న దేవుడు, అక్కడ మరలా పక్షపాతం లేదు, ఫేవరిజం ఉండదు. కొన్ని ముఖాలు నచ్చుతాయి, కొన్ని ముఖాలు నచ్చవు అని లేదు. దేవునికి స్త్రీ పురుష భేదం లేదు. దేవునికి తన మన ఉండదు, అందరూ ఆయన పిల్లలు. ఇశ్రాయేల్ చరిత్ర మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, నెట్టేశాడు, బయటికి పొమ్మన్నాడు. బయటికి పొమ్మన్నా సరే దేవుడు ఇప్పుడు ప్రతి తరంలో ఉన్న ఆయనకు భయపడేవారిని చూస్తున్నాడు. అబ్రహామును, యెహోవా ఈరే గత వారం ధ్యానం చేశాం కదా, చూచుచున్న దేవుడు ఆయన చూసుకుంటాడు. అబ్రహాం చూశాడు. ఏం చేస్తున్నాడు అబ్రహాం అంటే, దేవతా ప్రతిమలు చేసుకుని జీవనం చేస్తున్నాడు. తెలియక వచ్చాడు, నేను సజీవుడును, నువ్వు నా మాట వింటావా, నాతో పాటు వస్తావా, నేను చూపించే దేశానికి వెళ్తావా అన్నాడు. అబ్రహాం విన్నాడు, లోబడ్డాడు. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నిటికంటే ఎక్కువగా ఆ దేవుడు మీద ఎంత విశ్వాసం వచ్చిందో అబ్రహాంకి. అలాంటి జనరేషన్ ఎప్పుడూ కోరుకుంటున్నాడు. ఎందుకయ్యా అబ్రహాంని అంత దీవించావంటే, అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాంకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానానికి పాత్రులే ఇశ్రాయేలు జాతి. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు, యాకోబు పిల్లలు ఇశ్రాయేలు సంతతి అయ్యారు. ఈ ఇశ్రాయేల్లో మనం చదువుతున్న న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 6వ అధ్యాయంలో సన్నివేశం ఏంటంటే, వీళ్ళు స్థిరంగా లేరు, అవకాశవాదులు. కడుపు కాలతా ఉంటే దేవా అంటారు, కడుపు నిండితే నువ్వా అంటారు. వెంటనే మర్చిపోతారు, వెంటనే తిరిగిపోతారు. దీన్ని ఏమంటామంటే ఆత్మీయ పోరాటం. శత్రువు ఎప్పుడూ దాడి చేస్తాడు. ఎప్పుడు దేవుడికి దగ్గర అవుతున్నామో దేవుడికి నచ్చని పనులు చేయడానికి ఎప్పుడూ ప్రేరేపిస్తాడు. వారు తిరిగిపోతున్నారట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో 19వ వచనం, వాళ్ళు చేస్తున్న పనును బట్టి దేవుడు వారికి శత్రువు అవుతున్నాడు, వాళ్ళు మొరపెడుతున్నారు, దేవుడు సహాయం చేస్తున్నాడు, న్యాయాధిపతిని పుట్టిస్తున్నాడు, న్యాయాధిపతికి తోడుగా ఉంటున్నాడు, వారికి జయాన్నిస్తున్నాడు, సంరక్షణ ఇస్తున్నాడు, పీస్ అనుభవిస్తున్నారు, సమాధానం అనుభవిస్తున్నారు, మరలా ఏమైందో తెలియదు, వెనక్కి తిరిగిపోతున్నారు, మరలా దేవుడు కోపం పుట్టిస్తున్నారు. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం ఎక్కడున్నామో చెక్ చేసుకోవడం మంచిది. యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనా సారం, మమ్మను క్షమించు. ఏ రోజుకి ఆ రోజు పరీక్ష చేసుకుని, అందుకే క్వైట్ టైం ఉండాలి అని ఈయువల్ నమ్ముతారు. చాలా మంచి మాట. ఎస్ఎఫ్జేలో బలంగా చెప్పే మాట, 3 పూట్ల జరుగుతున్న ఆరాధనలో ఏదో ఒక ఆరాధనలో రెగ్యులర్ గా ఉంది. ఎలా ఉన్నావో చెక్ చేసుకోవడానికి ఏమాత్రమైనా శత్రువు పనిచేస్తూ ఉంటే గ్రహించుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రెగ్యులర్ గా ఉండటం, డైలీ కంటిన్యూ అవటం, ఎడతెగకుండా ఉండటం మంచిది. ఆదివారం భక్తిని ఎందుకు మనం ఎంకరేజ్ చేయమంటే, 6 రోజుల గ్యాప్ వస్తే మరలా వాడెక్కడో మోసం చేస్తాడు. దేవుడితోటి గ్యాప్ ఎప్పుడూ మంచిది కాదు. ఎప్పుడూ ఆయన వెలుగులో ఉండాలి, ఎప్పుడూ ఆయనతో ఉండాలి. అది ఎప్పుడు ఆత్మీయ జీవితానికి మంచిది. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఎట్లాగైతే వెని తిరిగిపోతున్నారో, దేవుడికి నచ్చని పనులు చేస్తున్నారో, దేవునికి కోపం తెప్పిస్తున్నారో, శత్రువు ఎప్పుడూ పనిచేస్తున్నాడు, ఎందుకు విగ్రహాల వైపుకి వెళ్ళారు, ఎందుకు వాళ్ళు దేవుని కోపం పుట్టించారు తెలియదు. వాక్యం ఏమంటుందంటే వాడు మోసగాడు, ఏ దేహంలోకి వచ్చాడు. వాడు అందరి జీవితాల్లోకి వస్తాడు. వాడు ఎవని మింగుదునా అని పొంచి ఉన్నాడు. ఎప్పుడు దొరికితే అప్పుడు మింగడానికి ఎప్పుడూ ఈవిల్ ఫోర్సెస్ పనిచేస్తూనే ఉంటాయి. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ దేవుడితో ఉండటం, ఆయన వెలుగులో ఉండటం, ఆత్మీయ పోరాటంలో వెనకడుగు వేయకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయం పుస్తకం చివరిలో ఇట్లా క్లోజ్ చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, 21వ అధ్యాయము 25వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. తప్పేముంది? ఎందుకు తప్పు కాదు? చాలాసార్లు ఏమనుకుంటామంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఎవరు మనం అడగకూడదు, ఎవరు మనల్ని ప్రశ్నించకూడదు. ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు అడగకూడదు? జలసాలు రాయలేం కదా. మనసుకి ఏమనిపిస్తే అది చేయాలి, అన్న మాట దగ్గర మనసు మనల్ని మబ్బి పెడుతుంది, హృదయం మోసం చేస్తుంది. యిర్మీయా అన్నాడు 17వ అధ్యాయం 9వ వచనంలో, మానవ హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను అనుకో అనుకో, దేవుడు ఏం చెప్తే చేస్తాను, నాకు అనిపించింది కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుము. దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది? ఏం తప్పు చేశాం? ఏం తప్పేం కాదు, ఏమీ చెయ్యాలనిపిస్తే చేయటం. శరీరంలో ఏ కోరిక పుడితే కంటికి నచ్చింది కావాలి, పంటికి నచ్చింది కావాలి. శరీరం శత్రు, శరీర క్రియలు భయంకరమైనవి, మనసు కరప్టెడ్, మానవ హృదయం కరప్టెడ్. కాబట్టి మనసులో ఏదో అనిపించిందండి, నాకేదో చేయాలనిపించిందండి, చేసేసానండి అనొద్దు అనొద్దు. శత్రువు బాగా రిమోట్ కంట్రోల్తో మానవ మనసును ఆపరేట్ చేస్తాడు, కళ్ళను ఆపరేట్ చేస్తాడు, శరీరాన్ని ఆపరేట్ చేస్తాడు. లోకాన్ని యాపిల్ పండు చూపించినట్టుగా చాలా అందంగా చూపిస్తాడు. ఆదాము కళ్ళను మోసపుచ్చినట్టుగా మన కళ్ళను కూడా మోసపుచ్చుతాడు, అవ్వ కళ్ళను మోసపుచ్చినట్టుగా. అట్లాగే మాయ మాటలు చెప్పినట్టుగా మన చెవులకు కూడా మాయ మాటలు చెబుతాడు. వాక్యం పాదానికి దీపముగా, వాక్యం మార్గ నిర్దేశకంగా లేకపోతే చీకట్లో పడిపోతాం, తుట్టులో పడిపోతాం, పాపంలో పడిపోతామని వాక్యం హెచ్చరిస్తా ఉంది. కాబట్టి పిల్లరా, న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయ ప్రవృత్తిని మనం అర్థం చేసుకుంటే వాళ్ళు బాగున్నారు, బాగున్నారులే అనుకునే లోపే పాడైపోతున్నారు, వెనక తిరుగుతున్నారు, కోపం పుట్టిస్తున్నారు, పలుమార్లు. మూలవాక్యం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 ఏండ్లు మిద్యానీయులకు అప్పగించెను. పిల్లరా, మనం 24వ వచనంలో ఆయన సమాధానకర్త అని ఉంది కదా, 24వ వచనంలో సమాధానకర్తగా గిద్యోను గుర్తించడానికి ముందు ఏం జరిగిందో 24వ వచనాల మీద జస్ట్ అవుట్ లైన్స్ మనం చూడగలిగితే సన్నివేశం మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ వాక్య పఠనంలో 15 వచనాలు చదివాం కాబట్టి వచనం వెంబడి వచనం చదివించను, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మనం 6వ వచనం వచ్చేసరికి 1వ వచనంలో దేవుడు 7 ఏండ్లు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. వాళ్ళు ఏం చేశారట 2వ వచనం, మిద్యానీయుల దెబ్బకి, వాళ్ళ హింసలకి, వాళ్ళ దోపిడీకి, వాళ్ళ అణిచివేతకి ఎంత బింబులెత్తిపోయారంటే కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొని కొండల్లోకి పారిపోయారు, బండ సందుల్లోకి దూరేశారు. నిశ్చింతగా, నిర్భయముగా, స్వేచ్ఛగా, సెక్యూర్డ్గా జీవించే పరిస్థితి కాదు, ఇప్పుడు మనం ఉన్న ఈ తరం ఎలాంటిదంటే, ఏ దేశానికి ఆ దేశం బౌండరీస్ గీసుకుంది, ఏ దేశానికి ఆ దేశం మిలిటరీ ఫోర్సెస్ను రెడీ చేసుకుంది, ఏ దేశానికి ఆ దేశం మిగతా వాళ్ళు మీద పడకుండా ఆ డిఫెన్స్ ఫోర్సెస్ రెడీ చేసుకుంది. వెనక్కి వెళ్లి చరిత్రను చూస్తే ఒకప్పుడు చరిత్ర ఎట్లాంటిదంటే ఎవడు కాకలేస్తే వాడి పక్కను కొట్టుకుంది అన్నమే. ఏ దేశానికి అధికార కాంక్షకు పుడితే దోచుకొని పోతారు. అలెగ్జాండర్ ఏం చేశాడంటే ప్రపంచ దేశాలన్నీ నా హస్తగతం కావాలి. రోమన్స్ ఏం చేశారంటే అట్లాగే ప్రపంచంలో నేను గొప్ప, నేను గొప్ప, నా ఆధిపత్యం కావాలని చెప్పి ఎంత వధ జరిగిందో, ఎంత దోపిడీ జరిగిందో, ఎంత హింస జరిగిందో. ప్రస్తుతానికి మనం ఈ నెమ్మది పొందిన దినాల్లోనే ఉన్నాం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఎందుకోసం? ఆధిపత్య పోరు. ఇస్రాయేల్ పాలస్తీన్ యుద్ధం దేని కొరకు? పాలస్తీన్ అంటే ఫిలిస్తైన్స్ అండి. ఇక్కడ మనం చదువుతున్న మాటలవే. మిద్యానీయులు, ఫిలిస్తీన్లు, ఫిలిస్తీన్ ఉన్న భూభాగం, ఇస్రాయేల్ ఉన్న భూభాగం, ఇస్రాయేల్ దేశం, ఫిలిస్తీన్ ఉన్న భూభాగం పాలస్తీన్. బైబిల్లో పోరాటం మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. సంసోను చరిత్రలో 13వ అధ్యాయం 14వ అధ్యాయం చూస్తాం. సరే, మనం ఏమర్థం చేసుకోవాలంటే చాలా ఘోరం, చాలా ఘోరం. ఇప్పుడు ఎక్కడైనా ఒక రేప్ కేసు జరిగితే కలకత్తాలో డాక్టర్ని రేప్ చేసి చంపేశారు, రక్తం ఉడికిపోతుంది, కడుపు కాలిపోతుంది. కానీ చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒక రేపు కాదు, ఒక మటర్ కాదు, ఊచకోత. యూదులను సుమారు 20 లక్షల మంది యూదులను చంపారు. ఒక్క హిట్లరే సుమారు 20 లక్షల మంది యూదులను చంపాడు. ఎవరు అడగాలి హిట్లర్ని? నియంత, నియంత. ఆ నియంత వెనకాల ఎవరున్నారంటే వాడు, వాడు నరహంతకుడు, నరహంతకుడు. మనతో తప్పు చేపిస్తాడు, మన కళ్ళను మన చేతులతో పొడి చేస్తాడు. మనం దేవుడికి దూరం అయిపోతాము. అలాగని చెప్పి వీడేమైనా సాయం చేస్తాడా? వాడు డిక్షనరీలో ఆ మాట లేదు. పాడు చేయడు తప్ప మేలు చేయడు వాడికి తెలియదు. దేవుడు మాత్రం తప్పు చేస్తే ఫోనీలు అనుకుంటాడా? అది ఆయన స్వభావం కాదు. బుద్ధి తెచ్చుకోవాలి, తప్పు తెలుసుకోవాలి, విడిచిపెట్టాలి, మార్పు చెందాలి. ఇక్కడ చదువుతున్న మాట ఏంటంటే మిద్యానీయుల చేతిలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఘోరంగా హింసిస్తున్నారు. 3వ వచనం, ఇస్రాయేలీలు విత్తనాలు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు ఉండువారు తమ పశువులను గుడారమును తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇస్రాయేలులకు ఉండనీయలేదు. ఏమి లేదు, మొత్తం దోపిడి, మొత్తం దోపిడి. మొదట వచ్చిన ఏమంటుందంటే శ్రమ రాగానే వీళ్ళు మారలేదండి, శ్రమ రాగానే వీళ్ళు మారలేదు. శ్రమ రాగానే దేవుడు గుర్తు రాల. ఎప్పుడు గుర్తొచ్చాడు? 7 సంవత్సరాల తర్వాత. 7 సంవత్సరాల తర్వాత అప్పుడు ఏడుస్తున్నారు. 6వ వచనం, దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చిరి. ఇస్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఎప్పుడు ఏడ్చారు? ఎప్పుడు దేవుని పిలిచారు? ఎప్పుడు దేవుని వైపు తిరిగారంటే పరిశుద్ధులన్నీ చేదాటిపోయినప్పుడు. వినండి ఈ మాట, చాలాసార్లు చాలాసార్లు ఆరంభంలో మేలుకోవడానికంటే అన్ని చేదాటిపోయిన తర్వాత ఇక ఐఆమ్ హెల్ప్లెస్, నాకు వేరొక ఆప్షన్ లేదు, నిన్న మునిగిపోయాను, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, ఇక ప్రయత్నం చేయడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తారట, అప్పుడు దేవుడు గుర్తొస్తారట. నిజంగా ఎంత నష్టపోతామో, ఎంత నష్టపోతామో. శ్రమకు కారణం మనమే కదా. దోషులయ్యారు, దేవుడు కోపం వచ్చింది, శత్రువుని తీసుకొచ్చాడు. ఏం చేయాలి? ఎందుకు వచ్చాడు శత్రువు? నా అపరాధాన్ని బట్టే కదా. కాబట్టి నేను దేవుణ్ణి పట్టుకుంటాను, ఆయన పాదాలు పట్టుకుంటాను, ఆయన కృప కొరకు వేడుకుంటాను అని ముందుగా మేలుకుంటే ఇంత నష్టం జరిగేదా? జరగదు. హాస్పిటల్ని నమ్ముకుంటాం, వైద్యుని నమ్ముకుంటాం, డబ్బులు నమ్ముకుంటాం, అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇక బాబు ఏమీ లేదు, మేమేమీ చేయలేము, దేవుడే చేయాలి అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఎంత నష్టపోతాం, ఎంత నష్టపోతాం. ప్రియులరా, దేవుడు సమాధానకర్తగా గిద్యోనుకు అర్థమయ్యాడు. మన జీవితంలో కూడా దేవుడు సమాధానకర్త. ప్రస్తుతానికి ఒకప్పుడు మనం ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో శత్రువులం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా శత్రువులం. దేవునితోటి మనం దెబ్బ గొడవ పెట్టుకున్నాం, దేవునితో మనం కయ్యానికి కాలు దిగాం, దేవుని దగ్గర మనం నువ్వు నాకు అక్కర్లేదులే అన్నట్టుగా ప్రవర్తించాం. పోయే కాలు మోసం. దేవుడు నిజంగా ముట్టుకాయలేస్తాడు. ఒక్కొక్క ముట్టుకాయకి మాడు పగిలిపోద్ది. ముట్టుకాయలకి అలా ఉంటుంది. ఇక ఆయన కత్తి పట్టుకుంటే అంత అక్కర్లా. ప్రిలరా, మనం ఎప్పుడైతే వ్యతిరేక పరిస్థితులు గుండా వెళ్తున్నామో, లేకపోతే పరిస్థితులన్నీ అన్ఫేవరబుల్ గా మారిపోయాయో, ఏమర్థం అవ్వాలంటే ఎక్కడైనా తప్పిపోయానా, ఎక్కడైనా కోపం పుట్టించానా, ఎక్కడైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నానా అని అప్పుడే ఆలోచన చేయకుండానే ఆలోచించుకోవటం ఆత్మీయ జీవితానికి ఎప్పుడూ మంచిది. వారు 7 సంవత్సరాల తర్వాత ఏడుస్తున్నారు, పరిస్థితులన్నీ చేదాడిపోయిన తర్వాత ఏడుస్తున్నారు, హీన స్థితికి వచ్చిన తర్వాత ఏడుస్తున్నారు. చాలా మందికి ఈ సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు క్రైస్తవ నేపథ్యమే, దేవుని బిడ్డలే, క్రైస్తవ కుటుంబమే, బైబిల్ చదువుతారు, బైబిల్ చదవని వారు కాదు, బైబిల్ని ఎరగని వారు కాదు, కానీ లోబడరు, మార్పు చెందరు. 50-50, లోకంలో సగం, దేవుళ్ళు సగం అని భావిస్తారు. వాస్తవానికి పూర్తిగా లోకంలోనే ఉంటారు. ఆదివారం భక్తి. లోపల దేవుడే ఉండడు, గుండెల్లో దెయ్యమే ఉంటుంది, డబ్బే ఉంటుంది, లోకాశలే ఉంటాయి. బాబు నువ్వు క్రైస్తవుడు కదా, మారు మనసు పొందావు కదా, ఇట్లాగా లోకంలో ఉంటే, దేవుడితో దగ్గరగా ఉంటే మనం మోస్తాం, లోకానికి దగ్గరగా ఉండి దేవుడి వైపు చూస్తూ ఉంటే నిజంగా పెద్ద మోసం. ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావంటే ఒక ఆయన అన్నాడు, అన్నా నీకు ఇంత చిన్న వయసులో అంత భక్తి తీవ్రత ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎప్పుడు రావాలి? కొంపలు కాలిపోయిన తర్వాత, చేయి దాటిపోయిన తర్వాత, పీకల్లోతు వరకు మునిగిపోయిన తర్వాత, సడన్ గా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణం పోయిన తర్వాత, ఎప్పుడు పులుస్టాప్ పడతో తెలియదు, ఎప్పుడు ముగిసిపోతో తెలియదు, ఎంతలో కనబడ అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి జీవితం, ఏం భరోసాతో ఆలస్యం చేద్దాం, తర్వాత చూద్దాంలే, రిటైర్డ్ అయిపోయిన తర్వాత చూద్దాంలే. అప్పుడే ఏం వచ్చేసింది? లోకంలో పెద్ద మోసం ఏంటంటే భక్తి వైరాగ్యం ఎప్పుడు రావాలట? వృద్ధాప్యంలో రావాలట. ఎవడిచ్చాడు గ్యారంటీ ముసలోడు అయ్యేదాకా బతుకుతావని? నేడే అనుకూలమైన దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. అది కదా బైబిల్ చెప్పేది. నేడే, ఈరోజే, ఈరోజు నీకు దేవుడు అర్థమయ్యాడు, ఈరోజే దేవుడిలోకరా. ఈరోజు కళ్ళు తెరిసో, 27వ తేదీలోకి అడుగు పెట్టో, దేవుడు నీకు దినాన్ని ఇచ్చాడు. దేవుడితో ప్రారంభించు, దేవుడితో ఉండు. శత్రువు లోకం ద్వారా మోసం చేస్తాడు, లోకం ద్వారా మోసం చేస్తాడు. శత్రువు మనలో ఉన్న పాప నైజం ద్వారా మోసం చేస్తాడు, ఎలాగైనా మోసం చేస్తాడు, ఆకర్షిస్తాడు. ఎప్పుడైతే వాడు ఆకర్షించాడో దేవుడికి నచ్చని పనులు చేస్తాం. ఎప్పుడైతే దేవుడికి నచ్చిన పనులు చేస్తామో దేవుడు ముట్టుకే వేస్తాడు. ముట్టుకే పడగానే ఏం చేయాలి? పైకి చూడాలి. ఎందుకు కుట్టావు? అంతరంగంలో చూసుకోవాలి. ఆహా, నేను ఇక్కడ తప్పిపోయాను కాబట్టి, ఆయన నాలో ఇది నచ్చలేదు కాబట్టి దిద్దుకో అన్నాడు, మార్చుకో అన్నాడు. వెంటనే మార్చుకుంటాను, ఒప్పుకుంటాను, బాగుంటుంది. నేను 7 సంవత్సరాల తర్వాత మార్చుకుంటానంటే ఏమైందట? మిక్కిలి హీన దశకు, ఎండిపోతావు, చచ్చిపోతావు. చస్తే మనకి లోకంలో చిన్న మాటే కాని నరకంలోకి నెట్టబడితే ఎంత భయంకరం, ఎంత భయంకరం. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడూ ఆత్మీయ జీవితంలో మన శ్రమకు కారణాన్ని పరీక్షించుకోవాలి. ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి పరీక్షించుకోవడానికి, తిరిగి రావడానికి అవకాశాలు ఇస్తాడు. రెండు, పరీక్షించుకున్న తర్వాత నేను తప్పు చేశాను అర్థమైంది, నా బుద్ధి గడ్డి తిన్నది అర్థమైంది, ఏం చేయాలి? ఏం చేయాలి? తప్పు తెలుసుకోవడం పరిష్కారం కాదు, ఒప్పుకోవటం, క్షమాపణ అడగటం, విడిచిపెట్టడం కదా. కాబట్టి 6వ వచనంలో ఏం చదువుతున్నామంటే, ఈ మిక్కిలిహీన దశకు వచ్చినప్పుడు మొరపెట్టారు. మన నోరు తెరిచేదాకా, ఒప్పుకునేదాకా, ఆయన మీద ఆధారపడే వరకు, ఆయన సహాయం కోరుకునే వరకు ఆయన జోక్యం చేసుకోడు, జోక్యం చేసుకోడు. చాలాసార్లు నోటికి ప్లాస్టర్ వేస్తాడు, తెలుసు కానీ ప్రార్థన చేయదు, తెలుసు కానీ ఒప్పుకో, తెలుసు కానీ ఆయన మీద ఆధారపడు. పొగరు, గీర, బలుపు, కొవ్వు, కళ్ళు నెత్తికెక్కడం, సాతాన మోసాలు. ఆయన దగ్గర ఎందుకు నీకు అంత పెట్టేందుకు? ఆయన దగ్గర క్షమాపణ అడగడానికి, నీ తండ్రి దగ్గరికి వచ్చి సమాధాన పడడానికి, నానా తప్పయిందని చెప్పడానికి అంత పొగరెందుకు? అంత ఆలస్యం ఎందుకు? తిన్నావా? నేను తినలేదు. అది ఇచ్చింది, దాన్ని నువ్వు ఇచ్చావు. ఒళ్ళు కాలి సమాధానం చెప్పాడు కదా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు అందుకే చాలాసార్లు నోరు మూసుకుంటూ ఉంటాం. తెలుసు కూడా ఎందుకు నోరు మూసుకుంటున్నాం? తెలుసు కూడా ఎందుకు సమాధాన పడతలేదు? మోసం, మోసం. కాబట్టి మనం శ్రమకు కారణాన్ని గుర్తించుకోవాలి, తెలుసుకోవాలి, పరీక్షించుకోవాలి. మొదటి మాట. రెండవ మాట, తెలుసుకొని కూర్చుంటే ఉపయోగం లేదు, సమాధాన పడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మూడో మాట, 7వ వచనం నుంచి మనం చదివితే, 7వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న సందర్భంలో ఏం రాయబడుతుందంటే, దేవుని మాట వినాలి, ఎప్పుడు? ఆత్మీయ జీవితానికి మంచిది దేవుడి మాట వినాలి. 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 6:10, మీరు అమోరియల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితేనే గాని మీరు నా మాట వినకపోతే తప్పైంది, తెలుసుకున్నావు, ఒప్పుకున్నావు, అయిపోలా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక మొదలుకొని ఆయన చెప్పినట్టుగా నడవడం నేర్చుకోవాలి. ఆయన మాట ఆయన మాట ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. పదవచనంలో ఆయన పాయింట్అవుట్ చేస్తుంది ఏంటంటే, నువ్వు నా మాట వింటలేదు, నువ్వు నా మాట వింటలేదు. 9వ వచనం, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశాన్ని మీకు ఇచ్చి తిని మీ దేవుడని యెహోవాను నేనే. అసలుకి మిమ్మల్ని తీసుకొచ్చింది, ఈ దేశంలోకి తీసుకొచ్చింది నేనే. నా మాట వింటల్లా, నన్ను మర్చిపోయారు, నన్ను మర్చిపోయారు. ప్రియులారా, 60 సంవత్సరాల జీవితంలో ఒకవేళ 20 సంవత్సరాల వయసుకు నువ్వు మారు మనసులోకి వస్తే, 20 సంవత్సరాల వయసు నుంచి ఆ 40 సంవత్సరాలు ఆయన మాట వినటం, ఆయనకి విధేయత చూపించటం, ఆయనకు లోబడి జీవించటం, భూమి మీద నువ్వు ఎక్సర్సైజ్ చేయగలిగితే దాని అర్థం ఏంటంటే 40 సంవత్సరాలు చేసిన ఈ ప్రాక్టీస్ యుగ యుగాలు తరతరాలు ఆయనకు లోబడి జీవించటం, ఆయన ప్రేమించి జీవించటం, ఆయన మనసు ఎరిగి జీవించటం, ఆయనతో జీవించటం, ఆయనలా పరిశుద్ధంగా జీవించటం నువ్వు నేర్చుకుంటున్నావు. నువ్వు నిత్యత్వం సిద్ధపడుతున్నావు. దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మనకు ఆయుష్కాలం భూమి మీద పొడిగించాడు? ఎందుకు భూమి మీద శత్రువుని ఉంచాడు? ఎందుకు వ్యతిరేక పరిస్థితుల్లో ఉంచి మనల్ని కొంతకాలం జీవించమన్నాడంటే, పరలోకంలో సాతాను ఉండడు శోధించడానికి. శోధించడానికి సాతాను ఉండడు, భూమి మీద ఉన్నాడు. ఎందుకున్నాడు? వాడు శోధిస్తున్న నువ్వు నేను, నేను దేవుణ్ణి శోధించను, నేను దేవునికి వ్యతిరేకంగా జీవించను, నాకు లోకం లోకాన్ని అందంగా చూపిస్తున్న లోకం వద్దు, డబ్బు వద్దు, దేవుడికి నచ్చిన ఏ పాపం నాకు వద్దు, నాకు దేవుడే కావాలి అని చెప్పడం నువ్వు నేర్చుకోవాలి. నీకు నేర్పించడానికే, నీకు నేర్పించడానికే కఠినమైన ట్రైనర్ చేతిలో మనం పెడితే, టీచర్ చేతిలో మనం పెడితే కొంచెం కష్టంగా ఉన్నా బాగుపడతాడు. చదువు వస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ కి అయితే బాగుపడతాడు, అనుకున్న షేప్ వస్తుంది, అనుకున్న స్థాయిలోకి ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే వాడు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్టర్ అట్లా ఉన్నాడు. అవును, రోజు శోధిస్తాడు, మన రోజు దేవుడితో గడపాలి. రోజు ట్రై చేస్తుంటాడు, మన రోజు దేవుడితో ఉంటాం. దేవునితో ఉండటం, దేవునితో ఉండటం మనకి అది హ్యాపీ మూమెంట్ లా ఉండాలి. అందుకే మొదటికి వెళ్తే 2వ వచనం అంటాడు, ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. ప్రియులరా, ఆయన మాట వినటం, ఆయన ఆజ్ఞలు గైకొనటం, ఆయనతో నడవటం అది మనకి కష్టంగా, ఇబ్బందిగా, ఏదో భారంగా, బరువుగా ఎప్పుడూ ఉండకూడదు. ఒకవేళ నీ భక్తి నీకు బరువుగా, భారంగా, ఇబ్బందిగా ఉంటే ఎక్కడో మోసపోతా ఉన్నావు, ఎక్కడో మోసపోతా ఉన్నావు. అది ఎంత మాత్రం మంచిది కాదు, ఎంత మాత్రం మంచిది కాదు. ముందుకు మనం వెళ్తే 12వ వచనంలో ఏమరాయబడిందంటే, 12వ వచనం ఏమరాయబడిందంటే, యెహోవా దూత గిద్యోనుకు కనబడ్డాడు. కనబడి పరాక్రమం గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నమాట ఏమర్థం చేస్తుందంటే, ఎప్పుడు ఏదేం తోటలో నుంచి ఆ మాట చూస్తున్నాం, దేవుడు సహాయకుడు, తోడుగా ఉండేవాడు. మరలా మాట్లాడుతున్నాడు, బాబు వీళ్ళు మొర పెడుతున్నారు, నేను నిన్ను బలపరుస్తున్నాను. గిద్యోన్ని దేవుడు మరలా రేపుతున్నాడు, ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో. 12వ వచనం ఏమి రాయబడిందంటే, పరాక్రమం గల బలాఢ్యుడా, అంటే పెద్ద వీరుడు సూర్యుడని మనం అనుకుంటాం. అబ్బే 11వ వచనం ఏమి రాయబడిందంటే, గానుగ చాటున గోధుమలను దొల్లగొడుతున్నాడు వాళ్ళకి భయపడి. గోధుమలను దొల్లగొట్టాలి అంటే ఆరు బయటకు వచ్చి దొల్లగొడితే పుట్టంతా పోతుంది. ఈయన గాలి లేని చోట దాహం దొల్లగొడతా ఉంటే ఎక్కడ పోద్ది పుట్టు, ఎక్కడొస్తుంది ధాన్యం? అది పరాక్రమం గల బలాఢ్యుడే అంటే, వాస్తవానికి మనం ఎవరో పోటుగాలం కాం. ఎప్పుడైతే ఆయన మాట వింటామో పరాక్రమ కార్యాలు జరిగించేవాడు. కాబట్టి పిరుకోడే, భయస్థుడే, చాలా మాటలు చెప్తాడు. కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే, కిందకు వచ్చేసరికి 15వ వచనంలో, అతడి చిత్తం నా ఎల్లినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబం మనిషి గోత్రంలో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుని, నేనే పాటువాణ్ణి, నా వంశం ఏ పాటిది, నా జ్ఞానం ఏ పాటిది? అవును అవును, దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే, ఐఎమ్ నథింగ్ అని ఎవరైతే గ్రహింపులోకి వస్తారో, నేను మట్టివాడును, ఒట్టివాడును, నిష్ప్రయోజకుడును, నేను వీరుని కాబట్టి, సూర్యుని కాబట్టి ఇంత సేవ చేస్తున్నానని చెప్పి ఎప్పుడూ చెప్పకూడదు. అది పెద్ద సోదరుడు, నేను సాతాన స్వభావం. నేను పౌలు భక్తుని మాటలో, నేను కాదు క్రీస్తు, నాట్ ఐ. స్వయం ఎప్పుడూ జాగ్రత్త పడాలి, స్వయం చంపబడాలి, స్వయం ఉండకూడదు, అహం ఉండకూడదు. దేవుడు ఎంత బలపరిచినా గిద్యోను ఎలాంటి గ్రహింపు కలిగిన వాడు అంటే, ఐఆమ్ నథింగ్. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడే ఉందను. దేవుడు వరపెట్టిన మరకు మరలా గిద్యోను న్యాయాధిపతికి నిలబెట్టి, న్యాయాధిపతిగా గిద్యోను చేత ఆ ప్రజలకు రక్షణ తీసుకొచ్చాడు, రక్షణ తీసుకొచ్చాడు. కాబట్టి కిందకు వచ్చేసరికి ఆ గ్రహింపును బట్టి అతడు మాట్లాడుతున్నాడు. కిందకు వస్తే 16వ వచనంలో, నేను నీకు తోడే ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. శత్రువు, మిథ్యానీయులు శత్రువుకు రిప్రజెంటేటివ్ గా ఉన్నారు. శత్రువు సాతాను వాడి సమూహాన్ని మనం జయించి నిలబడడానికి మనం చేయాల్సిన మంచి పని ఒకటి, మనం ఎక్కడ పడిపోయామో తెలుసుకోవాలి, రెండు, నోటు తొప్పుకోవాలి, మూడు, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడాలి, నాలుగు, ఆయన చేతిలో ఒదిగిపోవడానికి, వాడబడడానికి ఇష్టపడాలి, సరెండర్ అవ్వాలి. ప్రభువా, నన్నన్నా వాడుకో, ఎవరినైనా వాడుకో, నీ ప్రజలకు రక్షణను అనుగ్రహించని అడిగితే ఆశ్చర్యకరంగా విడిపించేవాడు. సమయం అయిపోయింది, ఈ ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, పోలీసులు రక్షించబడతారా? అసాధ్యం. ఉద్యోగస్తులు దేవుని మాట వింటారా? అసాధ్యం. కానీ వింటున్నారు ఎస్ఎఫ్జేలో, రక్షించబడుతున్నారు ఎస్ఎఫ్జేలో. ఇందులో ఎవరు పోటుగాడు, ఎవరు వీరుడు, ఎవరు సూర్యుడు, ఎవరూ లేరు. కనిష్ఠులం, బాలురం, జ్ఞానం లేనివారు, ఒట్టివారు. మరపెట్టాం, ఆయన వైపు చూస్తున్నాం. ఆయన నేను నీకు తోడు అంటున్నాడు. నన్నే కాదు, ఎస్ఎఫ్జేలో 161 సహవాసాల నాయకులకు అందరికీ ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. నువ్వు ఇష్టపడి నీ స్థితిని ఒప్పుకొని నేను నీ చేతిలో వాడబడతాను ప్రభు అంటే నిన్ను వాడుకుంటాడు. ఆ గ్రహింపుతోటి 24వ వచనంలో గిద్యోను ఈ పేరు పెట్టాడు. అక్కడ గిద్యోను యెహోవా మన బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త, యెహోవా షాలోం. ఆయన అన్నిటినీ సమాధానపరుస్తాడు, పీస్ ఇస్తాడు. ఆయన తిరిగి తన ప్రజలతో ఉండడానికి ఇష్టపడే దేవుడు. తన ప్రజలతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రిలరా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఆయన శత్రుత్వాన్ని కాదు, సమాధానాన్ని కోరుతున్నాడు. ఆయన బలిని కాదు, కనికరాన్ని కోరుతున్నాడు. కాబట్టి పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి, శత్రు మోసం అర్థమవుతుంది. దేవుడు లోకం కొరకు ఇదే దినవృత్తాంతాలు 2:13-14 అంటాడు. నేను లోకం మీద చాలా కోపంగా ఉన్నప్పుడు, లోకం మీదకి నా ఉగ్రత మండుతున్నప్పుడు, ఈ శేషం నా పేరు పెట్టబడ్డ నా ప్రజలు అంటాడు 13 దేవుని కోపం. 14 ఆయన ఎవరిని చూస్తున్నాడు? నా పేరు పెట్టబడ్డ నా జనులు. దేవుని బిడ్డలో లోకం పక్షంగా గిద్యోను ఇస్రాయేల్ పక్షంగా నిలబడ్డట్టుగా నిలబడితే మన ద్వారా లోకానికి రక్షణ. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు, తోడుగా ఉండే దేవుడు నీ ద్వారా నా ద్వారా సమాధానాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. గిద్యోను వలి సరెండర్ అవుదాం, ఆయన చేతిలో బలాఢ్యులుగా వాడబడదాం. అది అందరికి ఆశీర్వాదకరం, మన జీవితానికి ధన్యత. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.